బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో గురుభ్యో నమః. కళాభ్యాం సూరాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివానంద లహరి స్తోత్రం. శంకర విరచితం. శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం గళంతి శంభో త్వశ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాం సరణిసు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాప ఉపశమనం వసంతే మశ్చేతో హ్రద భువి శివానంద లహరీ. త్రయీ వేద్యం హృద్యం త్రిపురహరమాజ్యం త్రినయనం జటాధారోగారం చలదురగారం మృగధరం మహాదేవం మహాదేవం దేవం మయి సదై భావం పశుపతే చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలే వలం వ్యలంబితాం భుజంగ తుంగమాలికాం డమ 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 నినాదవద్మర్వయం చకార చండ తాండవం తనోతు న శివం శివం. శివానంద లహరీ స్వరూపులారా, బ్రహ్మానంద స్వరూపులారా, ఆత్మస్వస్వరూపులారా, శివపురాణం శివతత్వ జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. శివతత్వ జ్ఞానం తన్ త్వం తత్ శివేది జ్ఞాన. ఏ శాస్త్రం ద్వారా, ఏ శాస్త్రం యొక్క పరిభాషణ చేత ప్రత్యక్షంగా కనపడుతున్న ఈ నామరూపాలన్నీ శివుని యొక్క ప్రత్యక్ష రూపమని చెప్పి ఎవరైతే గ్రహిస్తారో అందుకు కావలసిన జ్ఞానాన్ని శివతత్వ జ్ఞానం అన్నారు. భారతీయ తత్వశాస్త్రం అంతా ఎదురుకుండా కనబడుతున్న వాడే నీవు ఉపాసిస్తున్న పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపము అని నిరూపిస్తూ ఉంటాయి. అందుకనే దానికి తత్వజ్ఞానం అని పేరు పెట్టారు. ఈ ప్రపంచాన్ని మనం ఎందుకు సంపాదించుకున్నామంటే ఎదురుకుండా కనబడుతున్నటువంటి ఈ ప్రపంచం పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపము అని గ్రహించడం చేత స్వస్వరూపం కూడా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే, అనుభవ రూపమే అనేటువంటి స్థితికి చేరడానికి మనం ఈ మానవ జన్మని, ఈ దృశ్యాన్ని, ఈ ఇంద్రియాలని, ఈ సందర్భాలని సంపాదించుకున్నాం. అటువంటి సందర్భాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. ఈ యోగవాసిష్టం అటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని విశదీకరిస్తోంది. వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తిని యొక్క వైరాగ్యాన్ని చాలా చాలా మెచ్చుకుంటూ, నాయన రామ విభత్సం విషయం దృష్ట్వా కో నామ నవిరజ్యతే. విభత్సమైనటువంటి విషయాలు, సందర్భాలు, సంఘటనలు వచ్చినప్పుడు ఎవరికైనా విరక్తి వస్తుందయ్యా, అందులో విశేషమే ఉంది, ఆ సంఘటన యొక్క ప్రభావం తొలగిందా, మళ్ళా మొదటికే వస్తాడు ఆ జీవుడు. అది రాజసిక తామసిక వైరాగ్యం, వివేకం చేత వైరాగ్యం రావటం ఉంది. చూశారు, ఒక్కసారి ఈ ప్రపంచాన్ని, ఈ దేహాన్ని, ఈ సందర్భాలని, ఈ సంబంధాలని, వీటి యొక్క వర్తమాన భవిష్యత్ స్థితి గతులను గమనించి తద్వారా వివేకం చేత వైరాగ్యం లభిస్తే ఉత్పన్నమైతే హృదయంలో, అది మహత్తరమయ్యా. సతాం ఉత్తమ వైరాగ్యం వివేకాదేవ జాయతే. నీకు వివేకం చేత వచ్చింది. అటువంటి సంఘటనలు మనకు ఆంజనేయ, మనం అర్జునుడికి వివేకం చేత వైరాగ్యం రావటం మామూలు వైరాగ్యం కాదు. అందుచేతనే భగవద్గీత ప్రసాదించబడింది. అలాగే బుద్ధ భగవానులకు కూడా వివేకం చేత వైరాగ్యం, అట్లా మహనీయులందరికీ కూడా, వివేకానందులకు కూడా వివేకం చేత వైరాగ్యం. అందుకనే ఆయన వివేకానంద అని అన్నాం. వివేకం చేత వైరాగ్యం ఎవరికైతే ఎవరైతే పొందుతారో అవన్నీ ఉత్తమోత్తమ సందర్భాలు. అందుచేత రామచంద్ర నిన్ను ఉపకరణంగా తీసుకుని, నీ యొక్క వివేక వైరాగ్యాన్ని ఉపకరణంగా తీసుకుని బ్రహ్మదేవుడు నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని, నాకు నియమించినటువంటి విచిత్ర ధర్మం అనుసరించి ప్రపంచానికి అందించదలుచుకున్నామయ్యా అని చెప్తూ కొనసాగిస్తున్నారు. ఓ రామచంద్ర, చూస్తున్నావు కదా ఈ సంసార చక్రం యొక్క పరిభ్రమణం, ఈ దృశ్యంలో ఉండేటువంటి సంపదలు వ్యవహారాలు వీటిని చూసి నమ్మి ఉండటం ఎంత పెద్ద భ్రమ. ఈ సంసార చక్రానికి అంతు లేదయ్యా. అయితే లేదా అంటే ఉంది, పరమ పదాన్ని దర్శించేంత వరకు జీవుడు ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాడయ్యా. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృతినో అర్జున మాం ఉపేత్యతు కౌంతేయ అన్నారు కదా గీతాచార్యులు వారు. ఈ యొక్క సంసారంలో పడి ఈ చక్రంలో తిరుగుతున్నటువంటి జీవుడికి శాంతి అనేది లేదు. ఈ దేహాలు రావచ్చు, ఆయా సందర్భాల్లో సంపదలు కనపడవచ్చు, కానీ అవన్నీ ఉత్తమమైనటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని ప్రసాదించలేవు. దానికి ఒకే ఒక ఉపాయం, ఆ పరమపదాన్ని సంపాదించడం, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించడం. ఎందుకంటే ఈ సంసారాన్ని నమ్మినవాడు హృదయంలో రాగద్వేషముల కారణంగా ఈ సంసారం ప్రాప్తిస్తోంది కాబట్టి ఇక్కడి ఐహిక ఆముష్మిక క్రియ వ్యవహారాలను ఆచరిస్తూనే ఉండవలసి వస్తుంది. దీనికి అంతు లేదు, ఈ సంసారం అపారం. అయితే ఈ సంసారం యొక్క గతి, దీని అపారత్వం, దీనిలో ఉండే దుఃఖము, దీనిలో ఉండే వరి అనేది వివేకం చేత మాత్రమే గ్రహించగలం. అటువంటి వివేకం చేతనే నువ్వు గ్రహించావు. ఎప్పుడైతే సునిశ్చితమైనటువంటి బుద్ధి చేత వివేకం ఉదయిస్తుందో అప్పుడు త్రాళ్లు తెంచుకుని అరణ్యంలో ప్రవేశించే ఏనుగులాగా ఈ ఈ జీవుడు సంసార బుద్ధి అనేటువంటి బంధం తొలగించుకున్నవాడై స్వస్వరూప ఆనందాన్ని అనుభవిస్తాడు, స్వస్వరూప సుఖాన్ని అనుభవిస్తాడు అని మనం ఇప్పటిదాకా చెప్పుకుంటూ వస్తున్నాం. ఓ రామచంద్ర, ఓ సభికులారా, మనం ఈ సంవాదాన్ని కొనసాగిస్తున్నాం, శ్రద్ధగా వినండి. ఈ సంసారం యొక్క గతి, దీని సీక్వెన్స్, దీని సిచ్యువేషను, దీని ప్యాసేజీ అతి కుటిలమైందయ్యా, దీనికి అంతు లేదు. సంసారం యొక్క రూపం ఏంటి, దీని బేసిస్ ఏంటి అని మూల స్థానానికి వెళ్తే, ఈ దేహమే నేను, ఈ దేహంతో ఉంటాను, ఈ దేహం ఏమైనా అయిందా నా పని అయిపోయినట్లే, ఈ దేహాన్ని గౌరవించబడితే నేను గౌరవించబడినట్టు, ఈ దేహం సన్మానించబడితే నేను సన్మానించబడినట్టు, ఈ దేహం దూషించబడితే నేను దూషించబడినట్టు, ఈ దేహానికి గాయమైతే నాకు గాయమైనట్టు అన్నటువంటి ఈ దేహ సంబంధం వలన ఒకనొక బంధం ఏర్పడి ఆ బంధంలో వలలో చిక్కుకున్న మహాజంతువులాగా ఈ జీవుడు చిక్కుకున్నాడయ్యా. ఈ అటువంటి ఈ దేహమే నేను అన్న భావన చేత తెచ్చుకున్నటువంటి బంధం తొలగాలంటే ఈ జీవుడు తప్పక జ్ఞానాన్ని ఆశ్రయించవలసిందే. వివేకులైన వారు జ్ఞానయుక్తి అనేటువంటి ఒక చెప్పతో ఈ సంసార సాగరాన్ని దాటిచ్చి వేస్తున్నారు, వారు తరిస్తున్నారు, తరింప చేస్తున్నారు. అటువంటి జ్ఞాన విచారణ మనం ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. మీరంతా కూడా శ్రద్ధ ఆసక్తులతో, ఉత్తమమైన బుద్ధితో, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో వినండి. ఓ రామచంద్ర, ఈ సందర్భంలో నీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. నీకు ఎప్పుడైనా సందేహాలు ఏర్పడినప్పుడు ప్రశ్నించు, అడుగు, తెలుసుకో. ఇగో ఈ జగత్తును గమనించావా, ఇది అజ్ఞానుల కొరకు నిరంతరం అనేక సంఘటనలు, కామ, క్రోధ, మోహ, భయ, సందేహ సమన్వితమైనటువంటి సందర్భాలను, అనుభవాలను రచించుకుంటూ పోతోంది. ఫలితం ఈ జీవుడి అంతరంగంలో అనేక దుఃఖములతో కూడిన భ్రమలు ఈ జీవుణ్ణి అనుక్షణం దహించుతున్నాయి. ఎక్కడా తృప్తి, దోషరహితమైనటువంటి ఆనందం లభించటమే లేదు. అందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలి కదా. నిరర్ధకంగా రోజులు గడుపుతూ ఉంటే ప్రయోజనం ఏంటి? పైగా పెద్దలు మానవ జన్మ ఒక మహత్తరమైన అవకాశం అని చెప్తున్నారే, ఈ అవకాశం చేయి జారిపోతుంది అని జీవుడు ఆలోచించాలి కదా. అవివేకానికి ఏకైక ఔషధం ఆత్మజ్ఞాన విచారణయే అని మేము చేతులెత్తి ప్రకటిస్తున్నాం. విషమేయమనంతే ఇహ రామ సంసార సంస్కృతి దేహయుక్తో మహాజంతుర్వినా జ్ఞానం న పశ్యతి. ఆత్మజ్ఞానం చేత మాత్రమే ఈ జగత్తుకు దేహానికి ఈ జీవుడికి ఏర్పడుతున్నటువంటి సంబంధం ఎటువంటిదో, దానిని ఏ విధమైనటువంటి దృష్టితో చూడాలో ఆ విషయం అర్థం కాదయ్యా. ఆ ఆత్మ విచారణ ఇప్పుడు మాకెందుకు? మాకు ఈ లౌకిక ప్రయత్నాలన్నీ ఉన్నాయి, అవేవో కొన్ని ప్రయోజనాలు సాధిస్తున్నాయి, ఇవన్నీ సానుకూలంగానే ఉంది. భార్య భర్త బంధువులు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఈ వ్యవహారాలు బాగానే ఉన్నాయి కదా, సంపదలు సంఘటనలు ఉద్యోగాలు గౌరవాలు ఇవన్నీ ఈ విధంగా మాకు అనుకూలంగానే ఉన్నాయి కదా అని జీవుడు తాత్సారం చేయటం ఏమాత్రం ఉచితం కాదయ్యా. ఎందుకంటావేమో, ఈ ఏ ఉపాధిని ఎంతో శ్రమతో మనం సంపాదించామో అటువంటి మానవ ఉపాధి ఇలాగే ఉంటుంది రేపు కూడా ఎల్లుండి కూడా అని నమ్మి ఉండటం మాత్రం సరైన నమ్మకం కాదు. ఈ ఉపాధిని నమ్మి ఇందలి దోషములను గమనించకుండా రోజులు గడపడం ఎట్లా ఉచితం అవుతుందయ్యా? అనేక వ్యాధులు దుఃఖాలు మనోచింతలు శిథిలత్వం వృద్ధాప్యం మృత్యువు ఇవన్నీ ఈ దేహాన్ని ఎప్పుడు స్థిద్దామా అని వేచి ఉంటున్నాయి కదా. ఇటువంటి అనేక అల్ప విషయాలు దుష్ట విషయాలతో కూడుకున్నటువంటి ఈ సంసార వ్యవహారం అంతా క్షణకాలంలో ఈ జీవుణ్ణి దుఃఖ సముద్రంలో ముంచివేయగలదు కదా. దూరదృష్టి లేనటువంటి దుర్బుద్ధులకు నేను చెప్పేం ప్రయోజనం? ఎవరు చెప్తే వాళ్ళు వింటారు? సాధు పురుషులైనటువంటి మహానుభావులు ఈ జీవితం అనేటువంటి అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు అది గమనించాలి కదయ్యా. శీతవాతాతపాదీని ద్వంద్వ దుఃఖాని రాఘవా జ్ఞానయుక్తిం వినా కేన సహస్యత సహ్యతాం యాతి సాధుషు. ఓ రాఘవ, జ్ఞానయుక్తి అనేటువంటి ఉపాయాన్ని ఆశ్రయించకుండా ఈ జీవితంలో జరిగే సంఘటనలు వచ్చే కష్టాలు దుఃఖ సందర్భాలను నుంచి తనను తాను ఈ జీవుడు ఎలా కాపాడుకోగలదయ్యా? అందుకని జ్ఞానయుక్తిని ఆశ్రయించాలి కదా. ఈ కనపడే దృశ్యానికి అతీతమైనటువంటి అకలంక స్థితిని ఒకనొకటి ఉందని శాస్త్రాలు ప్రతిపాదిస్తున్నాయి కదా, అది సంపాదించుకోవడానికి జీవుడు ప్రయత్నించాలి కదా. తన స్వస్వరూప అకలంక స్థితిలో మాత్రమే శాంతి లభిస్తుంది అని మహనీయులు ఎలుగెత్తి గానం చేస్తున్నారు కదయ్యా. కాబట్టి జీవుడు ఎంత శ్రద్ధ వహించి ఉండవలసిన సందర్భం ఇది. అశ్రద్ధగా రోజులు గడపడం ఉచితమయ్యా కానే కాదు. ఆది వ్యాధి పరావర్తే సంసార మరుమారుతే క్షుభితేహి న తత్వజ్ఞో భజ్యతే కల్ప వృక్షవత్. తత్వజ్ఞుడుగున వాడు ఎవరైతే తత్వాన్ని గ్రహించి హృదయస్థం చేసుకుంటాడో అటువంటి వాడు ఈ మనస్సుకి దేహానికి వచ్చే సుడిగాలి వంటి ఆయా వ్యాధులను ఏమాత్రం చలనం పొందడు. అనుక్షణం మూఢ మానవులను అనేక దుఃఖ చింతనలు సమీపించి వారిని ఎండు గడ్డి వలె అగ్నిలాగా దహిస్తున్నాయ్యా. అందుకే బిడలారా నాయనలారా శ్రోతలారా ఆశ్చారం చెయ్యకండి అని సర్వజనులను ఉద్దేశించి మేము మనవి చేస్తున్నాం. అమృత తుల్యముకు ఆత్మయే స్వరూపంగా కలిగి ఉన్నట్టు ఓ సర్వజనులారా, వానకు బాగా తడిసిన ఎండుగడ్డి అగ్ని దహించగలదా? లేదు కదా. అట్లాగే ఎప్పుడైతే మీరు ఆత్మజ్ఞానం సంపాదించుకుంటారో, అధ్యాత్మ శాస్త్ర విశేషాలను విచారణ పూర్వకంగా పై ప్రాపర్ అనాలిసిస్ స్వీకరిస్తారు, ఆత్మతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకుంటారు, సమ్యక్ దర్శులై సర్వము పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపంగా ఆస్వాదిస్తారు, అటువంటి సందర్భంలో ఈ మానసిక దేహ వ్యాధులు మిమ్మల్ని ఏమాత్రం స్పృశించలేవు, ఆది వ్యాధులు బాధించలేవు. లేదా ఈ జీవుని అనుక్షణం ఆది వ్యాధులు బాధ పెడుతూనే ఉంటాయి. ఒక తత్వజ్ఞుడు మాత్రమే ఈ సందర్భంలో కొండవలే నిశ్చలుడై ఆనందాన్ని ఆత్మానందాన్ని ఆస్వాదిస్తున్నారయ్యా. ప్రామాణికస్య తజ్ఞస్య భక్తు పృష్టస్య యత్నతః నా అనుతిష్టతి యో వాక్యం నాణ్యస్థ సమాధ్నరాధమః. ఏ జీవుడైతే ప్రామాణికుడైనటువంటి తత్వశాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తి సమీపంలో ఉంటూ కూడా అతన్ని సరి అయినటువంటి రచనలతో జ్ఞాన సారాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉండడు, జ్ఞానము కొరకై అటువంటి మహనీయుడి తత్వవేత్తను ఆశ్రయించడు, అంతకన్నా నరాధముడు మరొకడు ఉండడు అనేది నా అభిప్రాయం. ఏ మాత్రం వివేకం కలిగి ఉన్నప్పటికీ ఈ జీవుడు తన కాలాన్ని వృధా చేసుకోడు. తత్వజ్ఞానం గ్రహించినటువంటి ప్రాజ్ఞుడు, ప్రబుద్ధాత్ముడు, బుద్ధిమంతుడు అయినటువంటి మహనీయులు ఈ ప్రపంచంలో ఉన్నారు. వారి కోసం వెతకాలి, వారిని గుర్తించాలి, వారిని సమీపించాలి, సర్వ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఈ సంసారం ఎక్కడి నుంచి ప్రాప్తిస్తోంది, ఎందుకు బాధిస్తోంది, దీనికి ఔషధం ఏమిటి, ఉపాయం ఏమిటి, ఇది మానసికమైనటువంటి ఇన్ని నిందాపూర్వకమైనటువంటి వేదనలు తీసుకురావడానికి కారణం సందర్భాల, సంఘటనల, వ్యక్తుల మనస్స, ఇటువంటి విషయాలు విచారణ చేయాలి. మహనీయుల వద్ద సమాచారాన్ని సంపాదించుకోవాలి. శుద్ధ జ్ఞానంలో విలీనుడు కావాలి. కాబట్టి నాయనలారా, ఒక విషయం చెప్తున్నాను, ఎంతో ప్రయత్నపూర్వకంగా నిరహంకారంగా దంభదత్వములు ఛేదించి అన్వేషిస్తే గాని మహనీయుల యొక్క సామీప్యత లభించదయ్యా. ప్రయత్నశీలుడైన వాడు అటువంటి మహనీయుణ్ణి సమీపించి అతనికి సపర్యలు సమర్పించి సంతోషింపజేసి ప్రేమ పూర్వకంగా సత్య అన్వేషణ దృష్టితో ప్రశ్నించాలి. తెల్లటి వస్త్రానికి అందమైన రంగును వేసినట్లుగా ఈ మనస్సును జ్ఞానం ప్రసాదించే సమాచార జ్ఞానులు ప్రసాదించేటువంటి సమాచారంతో నింపివేయాలి. యద్వద్వస్మి తదాదేయం హృది కార్యం ప్రయత్నతః నో చేత్ ద్రష్టవ్యయేవాహం నత్వయేహ నిరర్ధకం. నేను చెప్పబోయేదాన్నంతా అత్యంత యత్నపూర్వకంగా హృదయంలోకి స్వీకరించాలి. తదనుసరించి ఆచరణను ఆచరించాలి. వ్యర్థంగా ప్రశ్నించకూడదయ్యా. ప్రశ్నించేటప్పుడు జ్ఞాన ఆర్తితో, జ్ఞాన దృష్టితో ప్రశ్నించాలి. అత్యంత శ్రద్ధతో సంశయాలు నివర్తింపజేసుకోవాలి. బుద్ధి కుశలతతో, ఓర్పు నేర్పులతో యత్నపూర్వకంగా ఈయన ఇట్లా చెప్పడంలో వీరి ఉద్దేశం ఏమై ఉంటుంది, శాస్త్రకారుల యొక్క సంకల్పం ఏమై ఉంటుంది, అవగాహన ఏమై ఉంటుంది అని జాగరూకులై గ్రహించాలి. ఓ రామచంద్ర, తత్వజ్ఞుడు కాని వాణితో సత్య వస్తువు అయినటువంటి ఆత్మ గురించి అడిగి ఉపదేశం పొంది ప్రశ్నిస్తే మాత్రం ఏం ప్రయోజనం? అలాగే లౌకికమైన అభిప్రాయాలతో వారు మంచివారు కాదు, వీరిని నమ్మకూడదు, ఇటువంటి ఉద్దేశంతో తత్వజ్ఞుని సమీపించి ప్రశ్నిస్తే తత్వజ్ఞానం ఎలా లభిస్తుందయ్యా? ఈతడు తత్వవేత్త, ఆత్మ విషయమై నాకంటే అధికంగా ఎరిగినవాడు అని తెలిసి కూడా అతనితో సంభాషించకపోవడం, అతనితో లౌకిక పరిమితంగా మాత్రమే సంభాషించడం, అతను ఏది చెప్పుచున్నాడో గ్రహించకపోవడం, పిడి వాదనలతో జ్ఞాన వస్తువును తిరస్కరించడం, ఇటువంటి కార్యక్రమాల్లో ఉండేవారు మా ఉద్దేశంలో వృధా వ్యాసంగ పరులు, పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ వేస్ట్ఫుల్ అవకేషన్స్ అని మేము అనుకుంటూ ఉన్నామయ్యా. ఇప్పుడు ప్రశ్నించేవాడు లేక పృచ్ఛకుడు ఈయన్ని మార్గ అన్వేషి అంటారు. టెక్నికల్ గా మార్గ అన్వేషి, వన్ హూ ఈజ్ ఇన్ సెర్చ్, పరమసత్యం కోసం వెతకాలనే ఆవేశం కలవాడు. ఆ ప్రశ్నించేవాడు ఎలా ఉండాలి చెప్తాను వినవయ్య. ప్రశ్నించే ముందు మనం ప్రశ్నించు వాని యొక్క జ్ఞాన విజ్ఞాన స్థితులు ఎలా ఉన్నాయి? ఈతడు మనం అడగబోయే విషయమై పండితుడేనా అని జాగ్రత్తగా మహనీయుల అభిప్రాయాలను అనుసరించి నిర్ణయించుకోవాలి. అంతేకాదు, ఇతనికి ఇటువంటి అనుకూలమైన ప్రశ్న వేస్తే వాస్తవమైన ఈయన యొక్క అభిప్రాయం మనకు లభిస్తుంది అని మనం జాగ్రత్తగా జాగరూకులమై ప్రశ్నించాలి. ఆత్మ జిజ్ఞాసతో ప్రశ్నించాలి. తత్వ జ్ఞానం సముపార్జించడం కోసం ప్రశ్నించాలి. అంతేగాని ఆ నీకేం తెలియదు, నువ్వు మూర్ఖుడివి అని నిరూపించడానికి ప్రశ్నించరాదు. నీకు ఆ విషయం తెలుసా, ఈ విషయం తెలుసా, యువర్ ఎ ఫూల్, ఐ థింక్ యూ డోంట్ నో మచ్ అని నిరూపించడానికి మనం ప్రశ్నించడం ఔచిత్యం కాదు. ఒక ఆయనకి మనం మనకు కావలసిన విషయము, ఆత్మజ్ఞాన విషయం తెలియదు అన్నప్పుడు మరొక చోట ఎక్కడ లభిస్తుందో అన్వేషించడం వలన కాలం సద్వినియోగం అవుతుంది. అంతేగాని అతని పట్ల నీ దోషములు ఆపాదిస్తూ సంభాషించడం వల్ల ప్రయోజనం ఏంటి? మనలోని అహంకార మమకారాలే ఇతరుల దోషములను ఎంచడానికి మనని ప్రోద్బలం చేస్తాయి అనే విషయం, అనే వీక్నెస్ మనం మరువరాదు. అటువంటి వీక్నెస్ దరి చేరనివ్వరాదు. తెలియని వాడిని ఏదో ఒక ప్రశ్న వేసి అంతటితో ఆత్మ విచారణ విషయమై కొన్ని దురభిప్రాయాలు సమకూర్చుకుని, ఉదాహరణకి సన్యాసులు వాళ్ళని నమ్మకూడదు, వాళ్ళ నాయన ఈ విధంగా చేశాడు కదా అందుకని వాళ్ళని నమ్మకూడదు, పురాణాలు చెప్పే వాళ్ళని నమ్మకూడదు, లేదా పుస్తకాలు రాసే వాళ్ళని నమ్మకూడదు ఎందుకంటే బలా నాయన ఆ విధంగా ఉన్నాడు కదా, ఇటువంటి దురభిప్రాయాలతో ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోకపోవటం ఎంత మూర్ఖత్వం. ఉత్తమ ఆత్మ జ్ఞాన సమాచారం తిరస్కరించేవాడు లేక పట్టించుకోనివాడు, మౌనం వహించేవాడు మా దృష్టిలో అత్యంత మూర్ఖుడు మాత్రమే. అతడు ఒకడు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి వృధా కార్యక్రమాల్లో దాన్ని వెచ్చించి వృధా చేయడం ఎటువంటిదో, మానవ జన్మ లభించిన తరువాత ఆత్మజ్ఞానాన్ని సముపార్జించే ప్రయత్నము, శ్రద్ధ, అవగాహన, కార్యక్రమం లేనివాడు ఆ విధంగా వృధావ్యాసంగా పడుడు అని మా ఉద్దేశం అయ్యా. అతను పరమార్థం ఎలా పొందుతాడు చెప్పు? ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎలా ప్రశ్నిస్తే జ్ఞాన సమాచారం వస్తుందో తెలుసుకోవాలి. మనకున్నటువంటి అనుమానం ఏంటో మనకు మనంగా మొట్టమొదటిగా సుస్పష్టపరచుకోవాలి. ఈ విధంగా పృచ్ఛకుడు లేక మార్గ అన్వేషి ఉండాలయ్యా. ఇప్పుడు మార్గదర్శి సమాధానం ఇచ్చేటువంటి జ్ఞానులు, మహనీయులు, వారికి కూడా చిన్న సూచనలు చేస్తున్నానయ్యా. నన్ను ప్రశ్నించే ఆయన యొక్క ఈయన యొక్క పూర్వాపరాలు ఏమిటి? ఇతని మనోదోషాలు ఎటువంటివి? ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశాన్ని కలిగి ఉండి ఈ ప్రశ్న వేస్తున్నాడు? ఏ విధంగా, ఏ దృష్టాంతాలతో, ఏ వాక్యాలు ద్వారా చెప్పితే ఇతను ఉద్వేగరహితుడై సత్యం వైపు ఉన్ముఖుడై ముందుకు వెళ్ళగలడు? పరతత్వాన్ని ఇతన్ని అవగాహన చేసుకోవడానికి ఇతనికి వచ్చినటువంటి అడ్డులు ఏమిటి? అల్ప అవగాహనలు ఎలా ఉన్నాయి? ఇతనికి ధారణా సామర్థ్యం ఎటువంటిది? అనిందితమైన నిర్ణయాలను ఇతను హృదయస్థం చేసుకోగలడా? నూతనమైన ఉన్నత సత్యాన్ని ఇతను అంగీకరించి ఆకలింపు చేసుకోగలడా? ఇవన్నీ వితర్కించుకొని అప్పుడు ప్రశ్నించేవానికి సరైన మార్గంలో, సరైన భాషలో, సరైన దృష్టాంతాలతో సమాధానం చెప్పాలయ్యా. పశు స్వభావుడు అధముడు తన గురించి తాను గొప్పగా అనుకునేవాడు అటువంటి వాడితో చెప్పి ప్రయోజనం లేదు. ప్రశ్నించేవాని సామర్థ్యం విచారించకుండా, ఉద్దేశము అవగాహన అర్థం చేసుకోకుండా ఉపదేశించడం అనేది చెవిటి వాడి ముందు శంఖం పూరించడం వంటిది. ఒక రకంగా ఆ వినేవాడిని తికమకపరచడమే అవుతుంది. కనుక గురువుగా శిష్యుని యొక్క తత్వం అర్థం చేసుకుని అప్పుడు సమాధానం చెప్పాలయ్యా. ఓ రామచంద్ర, ఈరోజు గొప్ప రోజు, నీవు సద్గుణశీలివి, సాత్విక వైరాగ్యం ఆశ్రయించావు, అంతేకాదు మంచివారి పక్షిపాతివి నువ్వు ప్రశ్నిస్తున్నావు. పరాకాష్ట అయినటువంటి బ్రహ్మజ్ఞానానికి అత్యంత అర్హుడివి. ఆశయంతో ప్రపంచమంతా ఆత్మజ్ఞానం వెళ్లి విరిసి జనులందరూ ఆనందించదరుగాక, లోకో రమయతీతి రామః, లోకమంతా ఎలా హాయిగా ఉంటుంది అనే దృక్పథంతో జ్ఞాన సాత్విక జ్ఞాన వైరాగ్యాన్ని ఆశ్రయించిన వాడు. నేను బ్రహ్మదేవుడి చేత బోధించబడి లోకంలో ఆత్మతత్వ బోధ కొరకు బ్రహ్మదేవు నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని చేత లోక కళ్యాణార్థం శిష్యుల తపస్సుకు ప్రతిఫలంగా నియమించబడిన వాణ్ణి. కాబట్టి మన ఇద్దరి ఈ ఇప్పుడు జరగబోయేటువంటి గురు శిష్య సంయోగం ఉంది చూచావు, ఇది లోక కళ్యాణానికి కారణమవుతుందయ్యా, అత్యంత మధురం కాబోతోందని. కాబట్టి రాఘవ, నేను చెప్పబోయే దానిని ఇది మానీయుల యొక్క అనుభవం కదా అని గౌరవ భావంతో ఉత్తమ విశ్వాసంతో విను. ఎందుకంటావా, మేము అనేక సంవత్సరాలు సత్యము కొరకు అన్వేషించాం, అనేక సభలలో అనేక సంవాదములలో పాల్గొని ఉన్నాం, మహనీయుల యొక్క ఉపన్యాసాలు వాక్యాలు విని ఉన్నాం, తపో ధ్యానాదుల చేత మనస్సును పరిపక్వం చేసుకున్నాం, ఆపై శాస్త్ర విషయాలు పరిశీలించాం, అనేక ఉత్తమమైనటువంటి జ్ఞానులతో కూడి దీర్ఘకాలం విచారణ చేశాం, ఇది సత్యము అని నిర్ణయానికి వచ్చాం, అది ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. అందుచేత మా వాక్యముల పట్ల కొంత విశ్వాసం మీకు ఉండటం చాలా ఉచితం, అప్పుడే ఉత్కృష్టమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. విశ్వాసం లేనప్పుడు ఉపాధ్యాయుడు చెప్పే పాఠ్యాంశం అర్థం కాదు కదా, అలాగే విశ్వాసం లేనప్పుడు ఆ వైద్యుని ఇచ్చేటువంటి మందు ఉపశమనం కలగదు కదా. అందుచేత విశ్వాసం లేని చోట అవగాహన ఏర్పడాలి, అలాగే అవగాహన సాధ్యం అవుతుంది. కనుక నీవు మేము చెప్పే వాక్యాలపై విశ్వాసం కలిగి ఉండు, నువ్వు అకారణ విరక్తుడవు, స్వవిచారణ చేతనే ఈ జగత్తు యొక్క గతిని గ్రహించిన వాడవు. ఈ జీవితం అనబడే దాన్ని, ఇందులో ఉండే దోషాలని, జన్మ మృత్యు జర దుఃఖ అనేక బాధితమైన బాధించే విషయాలన్నిటినీ సమగ్రంగా గమనించావు. నీ వంటి శిష్యుడు లభించడం మాకు చాలా సంతోషమయ్యా. శుభ్రమైన వస్త్రం లభిస్తే దానిపై రంగు వేయడం చాలా తేలికవుతుంది కదా. మా బోధ కొరకై నువ్వు శుభ్రమైన వస్త్రం వంటి వాడివయ్యా. అందుచేత మా యొక్క బోధ సులభంగా నీలో ప్రవేశించి అంకితమై సుస్థిరమై పవిత్రం కాగలదు. నీవు మొట్టమొదటిగా పలికినటువంటి వైరాగ్య విశేషాలు మేము విని ఉన్నాం కదా, అందుచేత రాముని బుద్ధి పరమార్థ విచారణకై ఏకాగ్రతతో సమర్థతతో సిద్ధంగా ఉన్నది అని మేము అందరం నిశ్చయించుకున్నాం. నిర్మలమైనటువంటి జలంలో సూర్యకాంతి ప్రవేశిస్తున్నట్లు మేము ప్రతిపాదించబోయేటువంటి మహత్తరమైనటువంటి తత్వార్థ విశేషాలు అకృత్రిమంగా స్వభావ సిద్ధంగా సుందరంగా నీ హృదయంలో ప్రవేశిస్తాయి. నీ ద్వారా శ్రోతలైన అనేక మంది హృదయాల్లో ప్రవేశించగలదు. అందుచేత ఓ సభికులారా, ఓ ప్రియ శ్రోతలారా, మీరందరూ హృదయ ప్రయత్న పూర్వకంగా మేము చెప్పేది వినండి, విచారణ చేయండి, ఆపై ఏది ఎట్లు అట్లు మీరు నిర్ణయం చేసుకోవచ్చు. ఓ రామచంద్ర, ఆయా సందర్భాల్లో నీవు తప్పకుండా ప్రశ్నించవచ్చు, అయితే ఆ ప్రశ్నించేది అనుమాన నివృత్తి కొరకు ఆత్మజ్ఞాన సముపార్జనయే లక్ష్యముగా ఉండి ఉండటం ద్వారా ప్రశ్నించాలి. వ్యర్థమైన ప్రశ్నలు వేయకూడదుగాక. ఎట్లా అంటావా, ఈ చంచలమైన మనసు ఉంది చూసావు, ఇది యథేచ్ఛగా సంసార అరణ్యంలో సంచరిస్తోంది. ఈ మనసును శుద్ధపరచుకోవాలి, లేకపోతే సంసార దృష్టియే పెత్తనం చెలాయిస్తుంది. మనసులో సంసార దృష్టి ఉన్నంత వరకు ప్రశ్నలు కూడా సంసార పరిమిత ప్రశ్నలు అవుతాయి, అల్ప లక్ష్యములు కలిగి ఉంటాయి. అందుచేత యత్నపూర్వకంగా పరమార్థ తత్వాన్ని వింటూ పరమార్థ ఆత్మజ్ఞాన ఆశయంతో ప్రశ్నించాలి. మహత్తరమైనటువంటి ఆశయం కలవాడవై మహదాశయుడివై ప్రశ్నించాలి. ఆత్మ యొక్క స్వస్వరూపం యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకోవడానికి ప్రశ్నించాలి. అంతేగాని ఎవరినో ఖండించడానికో ఏదో సిద్ధాంతాన్ని విమర్శించడానికో ప్రశ్నించడం కాల వ్యాపన అవుతుందయ్యా. ఓ మానవులారా, మీరందరూ ఆత్మ విచారణ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా. అవివేకం చేత, అజ్ఞత్వం చేత విషయం తెలుసుకోకపోవటం వల్ల స్వస్వరూపము, దేహము, మృత్యువు, ఆవల, ఈవల, జన్మ ఇటువంటి సందర్భాల వెనకాల ఉన్నటువంటి కార్యక్రమము కారణములు పరిశీలించకపోవడం చేత అసత్ వ్యవహారములతో సంసర్గం ఏర్పడుతోంది. అటువంటి దృశ్య వ్యవహారములలో ఆవేశపూరితమైనటువంటి ఏ సంసర్గము, ఏ రిలేషన్షిప్ ఏర్పడుతుందో దానిని క్షీణింప చేసుకుంటూ మేము ప్రతిపాదిస్తున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని వింటూ ఉండండి. మరొక్కసారి చెప్తున్నానయ్యా, ఈ జీవితాన్ని ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుఃఖములు తొలగాలి అన్నటువంటి ఆశయం కల వాళ్ళు సాధు పుంగవులకై వెతకాలి, వారిని గుర్తించాలి, జ్ఞాన ఆశయంతో వాళ్లతో కూర్చుని విచారణ చేయాలి, ప్రశ్నించాలి, సత్యమేమిటో అసత్యమేమిటో మీకు మీరుగా సుస్పష్టంగా తెలుసుకోవాలి. అందుకు సాధన పోనండి, నిరంతర సాధు సంగమం ఆశ్రయించండి. హృదయంలో పుట్టుకొచ్చిన పిచ్చిమొక్క వంటి ఈ అవివేకాన్ని జ్ఞానం సమాచారం అనేటువంటి గొడలితో తొలగించి పరమానంద రూపమైనటువంటి మోక్ష సాధనకు సంసిద్ధులు కాండి. మోక్షద్వారే ద్వారపాలాశ్చ ద్వారపాలా చత్వార పరికీర్తిత. ఈ సందర్భంలో మోక్ష ఉపాయం కోసం మోక్షద్వారే మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి మార్గంలో నాలుగు ద్వారాలు నాలుగు ద్వారపాలకులు ఉన్నారయ్యా. ఆ ద్వారపాలకులు ఎవరెవరంటే శమము ప్రశాంతంగా గంభీరంగా జగత్ సందర్భాలన్నీ సందర్శించేటువంటి ఒకనొక మానసిక స్థితి, ఇంద్రియ విషయాలకు స్పర్ధ పొందకుండా గాభరా పొందకుండా ఒక అతీత స్థితిలో ఒక ప్రశాంత స్థితిలో వీటినన్నింటినీ దర్శించగలిగినటువంటి అన్డిస్టర్బ్డ్ గా దర్శించగలిగేటువంటి ఒక కామ్ పీస్ఫుల్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ శమము. ఇది మొదటి ద్వారపాలకుడయ్యా. రెండో ఆయన విచారణ, నిత్యానిత్యం ఏది నిత్యము ఏది అనిత్యము, దీని వెనకాల ఉండేటువంటి శాస్త్రకారులు చెప్పినది ఏంటి, మహనీయులు చెప్పింది ఏంటి, అనేక శాస్త్రాలు ఏ విధంగా ప్రతిపాదిస్తున్నాయి బోధిస్తున్నాయి, ఇటువంటి విషయాల సమాచారాన్ని అన్ని తనకు తానుగా విచారణ చేసుకోవడం, జస్ట్ ఎనలైజింగ్. మూడో ద్వారా పాలకుడు సంతోషము, ఏ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మూడోది నాలుగోది సాధు సంగమం. ఈ విధంగా ఈ నాలుగు మార్గాలను ప్రయత్నపూర్వకంగా అభ్యసించాలి. నాలుగు అభ్యసించలేకపోతే కనీసం అందులో మూడన్నా రెండింటినో ఒక్క ద్వారా పాలకుండా మనం గనక ఆయన యొక్క దయను మనం సంపాదించామా, మిగతా ద్వారాలు వాటంతటే మిగతా ద్వారపాలకులు సహకరిస్తారు. కాబట్టి నాలుగురు ద్వారపాలకులను కాదు కానీ ముగ్గురు గాని ఇద్దరిని గాని కనీసం ఒక్క ద్వారపాలకుండా సరే ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆశ్రయించి ఆప్తం తీసుకోవాలి, ఆప్తమిత్రునిగా తీసుకోవాలి. ఆ నలుగురిలో ఒకరు మన వశం అయితే మిగతా ముగ్గురు తమంతటా తామే మన వశం అవుతారు. సవివేకో హి శాస్త్రస్య జ్ఞానస్య తపసశ్రుతే భాజనం భూషణాకారో భాస్కర తేజసామివ. శాస్త్రము జ్ఞానము తపస్సు శ్రుతులు ఈ నాలుగు కూడా వివేకి మాత్రమే లభిస్తున్నాయి, వివేకి మాత్రమే అందుకు యోగ్యుడవుతున్నాడు. అందుకని మీరు వివేకులవ్వాలి. వివేకం చేతనే జీవుడు శ్రేష్ఠుడవుతున్నాడు. చల్లదనం చేత నీరు గడగడుతుంది చూచావా, అలాగే ప్రయత్న బాంధ్యం చేత సరైన ప్రయత్నాలు ఆశ్రయించకపోవడం చేత ఈ జీవుడి యొక్క బుద్ధి జడత్వం పొందుతోంది, అంతా జడంగానే కనబడుతోంది. అప్పుడు ఫలితంగా నేను ఈ కాళ్ళు చేతులు కలిగినట్టు ఒక అనక భౌతిక శరీరాన్ని, దీని వృద్ధక్షయాలన్నీ నావే నేనే అనే భావన దృఢపడుతోంది. అయితే రామచంద్ర, నీవు మాత్రం సౌజన్యము సద్గుణములు శాస్త్ర దృష్టిల వలన వికసించినటువంటి అంతఃకరణం సంపాదించుకునే ఉన్నావు. ఇమాం జ్ఞానగిరిం శ్రోతు అవబోధుంచ సన్మతే అర్హ శుద్ధత కర్ణస్వం శుద్ధత కర్ణస్వం జంతుర్వీణాస్వనం యథా. ఏ విధంగా వేళ్ళు వీణా నాదాన్ని జాగ్రత్త చాలా శ్రద్ధగా వింటాయో, నీవు కూడా మనం చెప్పుకోయిపోయేటువంటి విశేషాన్ని జాగ్రత్తగా విను. ఓ సర్వజనులారా, శుద్ధమైనటువంటి చిత్తంతో ఈ వాసిష్ఠ రామాయణం ప్రతిపాదించేటువంటి తత్వబోధని లేక తదితర తత్వబోధ ప్రతిపాదిత శాస్త్రాలను పరిశీలించండి. గమనించండి. ఆ ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు అను రూపం గల మూర్ఖత్వం వదలండి. ఒక పక్క ఆయువు వృధా అవుతోంది, నిద్ర లేచి మనోజాగ్యాన్ని త్యజించండి. తెలివి తక్కువ వారిని ఇగ్నోరెంట్ లాట్ అగ్నులను ఈ సంసారం అనునిత్యం మోసగిస్తూనే ఉంటుంది. మూర్ఖత్వం నశించాలంటే ప్రయత్నమే ఏకైక మార్గం. బద్ధకము, దురాశ అవిచారం అనేటువంటి మూడు సర్పాలు ఈ జీవితంలో జీవితం అనే ప్రదేశంలో విషపూరితంగా సంచరిస్తున్నాయి. అందుచేత ఈ బద్ధకము, లేజినెస్, దురాశ, ప్రాపంచిక విషయాల పట్ల అది పొందితే గాని నేను సుఖంగా లేననేటువంటి ఆవేశం, అవిచారణ, నాన్ అనాలిసిస్, ఈ మూడు ఉన్నాయి చూచారు. ఈ మూడు విష సర్పాలతో సమానం, హృదయాన్ని విషమయం చేస్తాయి, జీవితాన్ని దుఃఖమయం చేస్తాయి, హృదయాన్ని సంకుచితపరుస్తూ ఉంటాయి. మానవుడైన వాడు, సామర్థ్యం ఉన్నవాడు తన హృదయం విషపూరితం అవుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాడయ్యా? చూస్తూ ఊరుకుండకూడదు కదా. ప్రయత్నం, ఉత్తమమైనటువంటి ప్రయత్నాన్ని ఆశ్రయించాలి కదా, శాస్త్రాలను ఆశ్రయించాలి కదా. ప్రాజ్ఞే యథార్థభూతేయం వస్తు దృష్టి ప్రసీదతి దృగివేందౌ నిరంభోదే సకలామల మండలే. యథార్థ తత్వ దృష్టితో ఈ విషసర్పం యొక్క విషసర్పాల యొక్క విషత్వం హృదయం నుంచి తొలగుతోందయ్యా. మేఘం లేని ఆకాశంలో చంద్రుని ఆహ్లాద కిరణాలు బహిర్గతం అయినట్టు ఏ హృదయంలో ఆత్మజ్ఞాన సమాచారం ప్రవృద్ధమవుతూ ఉంటుందో అక్కడ చల్లటి చంద్ర కిరణ అమృత కిరణాలు ప్రజ్వలుతాయి. నాయన ఎవడైతే బుద్ధిపూర్వకమైనగా అవిచారణ చేసి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలనే ప్రయత్నంలో ఉంటాడో అట్టి వాణి యందు బ్రహ్మానందం బహిర్గతం అవుతుంది. అట్టి బుద్ధి కలవాడే పురుషుడు అని పిలుచుకుంటాడు. అట్టి ఉత్తమ విచారణ శీలత తత్వ దృష్టి లేనటువంటి బుద్ధి గలవానికి ఏమని పిలవాలనో, జంతువు అని పిలవాలా, ఇంకోటిని పిలవాలో నన్ను మాత్రం అడగవద్దు. అందుచేత ఓ స్వజనులరా, వీరంతా తమోరహితము, స్వచ్ఛము, శాంతి మొదలైన ఉత్తమ గుణములతో కూడినటువంటి బుద్ధిని పెంపొందించుకోవండి. రామచంద్ర, నీ మనసు చక్కటి గుణములను ఆశ్రయించి ఉన్నదయ్యా. నీవు చెప్పింది చక్కగా గ్రహించగలిగేటువంటి సూక్ష్మ బుద్ధి కలిగి ఉన్నావు, సముచితంగా ప్రశ్నించగలవు, సర్వజనుల మీద కలిగినటువంటి సర్వజనులపై కలిగినటువంటి అవ్యాజమైన ప్రేమతో లోక కళ్యాణ దృష్టితో ఈ ఉత్తమ తత్వ జ్ఞానాన్ని ప్రారంభించబోతున్నాను. అందుకు అనువుగా నీ మనస్సు నిన్ను మరల మరల రజస్తమో గుణ రహితం చేసుకో. మనస్సును ప్రయత్నపూర్వకంగా నిశ్చలం చేసుకో. జ్ఞాన విషయాలు వినడానికి సిద్ధం చేసుకో. నా తండ్రి అయిన బ్రహ్మదేవుని అభిలాషను అనుసరించి నిన్ను నిమిత్తంగా చేసుకుని సర్వజనులకు ఈ ఆత్మ విచారణ వారి ముందు ఉంచుతున్నాను. నీ హృదయం అనాసక్తితో, వివేకంతో ఇంత బాల్యంలోనే ఆర్ద్రమై ఉన్నది. చంద్రుడు లేకపోతే ఆకాశం అందంగా ఉంటుందయా? ఉండదు కదా. కలువలు వికసిస్తాయా? వికసించవు కదా. అలాగే ఉత్తమమైన ఉపదేశానికి అర్హుడైన శిష్యుడు లభించినప్పుడే మా దగ్గర ఉన్నటువంటి జ్ఞాన సమాచారానికి ఆ సౌందర్యమో, ఆ అమృతత్వం లభిస్తుందయ్యా. ఓ జనులారా, ఈ సంసారం కలగజేయగలిగినటువంటి చింతా మోక్షం ఏమాత్రం చిన్న విషయం కాదు. జ్ఞాన ఉపాయం చేత మాత్రమే ఈ మనోవృత్తులను స్వయం మీకు మీరుగా లయింపజేసుకోగలరు, లేదా ఈ మనోవృత్తులకు మీరు దాసులు కావాల్సి వస్తుంది. అనేక అనేక జన్మ పరంపరలకు ఇదంతా కారణం కాబోతుంది. ఈ సంసారాన్ని జయించడానికి శాస్త్రకారులు, మహనీయులు మన ముందు రెండు ఉపాయాలు చెప్తున్నారు, రెండు మార్గాలు చెప్తున్నారు. ఒకటి యోగ మార్గం, లేక ధారణా మార్గం. రెండోది విచారణ మార్గం. ఈ రెండు ఉపకరణాల్లో విచారణ కొంత సులభమైనది అని మా ఉద్దేశం. పరమార్థ జ్ఞానాన్ని సజ్జనులకు, వ్యక్తులతో కూర్చుని విచారించడం జరిగితే అమోఘమైనటువంటి ప్రయోజనం ఉండగలదు. అటువంటి జ్ఞాన విచారణ చేత దుఃఖాలన్నీ నశిస్తాయి. ఆల్ వరీస్ విల్ వ్యానిష్ అనటంలో ఏ మాత్రం అనుమానమే లేదు. ఓ జనులారా, మీకంతా ఒక చిన్న సూచన చేస్తున్నాను. విచారణ పరులకు వారిని హేళన చేయకండి. వారే అనేక మంది జీవులను సంసార నికృష్టత్వాన్ని నుంచి కాపాడగలరు అని అందరికి గుర్తు చేస్తున్నా. మీరంతా వివేకులు అవ్వాలి. పాము తన కుపుసాన్ని విడిచినట్లు ఈ మనోవ్యాధికి సరైన చికిత్స ఆశ్రయించండి. ఆత్మ విచారణను ఆశ్రయించిన వారి సత్వ సంపద ఆత్మ విషయమై అనుభవము పెంపొందించుకోండి. క్రమంగా జ్వర ఉద్వేగరహితులై ప్రశాంత అంతఃకరణులై ఈ జగత్తమంతా ఒక ఇంద్రజాలాన్ని చూచినట్టుగా చూడగలిగిన స్థితిని సంపాదించుకోండి. ఇక్కడే ఇప్పుడే సమ్యక్ దర్శనం అలవర్చుకోండి. ఈ జగత్తునంతా ఒక నాటకంలోని సంఘటనాక్రమంలాగా ఇంద్రజాలంలోని ఒక కల్పనను చూసేటువంటి ప్రేక్షకుడిలాగా చూడగలగడమే సమ్యక్ దర్శనం సుమా. అటువంటి సమ్యక్ దర్శనం అలవర్చుకోకపోయారా తత్ఫలితంగా అనేక దుఃఖ పరంపరలు పొందబోతున్నారు అని విషయం తెలిసిన మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఈ సంసారం పట్ల ఆసక్తి కలిగి ఉండటం అనేది చూచారు. ఇది అతి భయంకరమైనటువంటి విషయం, అనర్థదాయకమైనటువంటి విషయం. ఇది అనర్థం కదా. దీనిని ఆశ్రయించి ఉండటం, ఈ జీవితం అనే సందర్భాన్ని వృధా చేసుకోవటం అనేక దుఃఖ సంఘటనలకు దుఃఖ స్థితులకు కారణం కాబోతోంది కదా అని జీవుడు అత్యంత జాగరూకుడై ఉండాలి. జ్ఞాన విషయంలో జాగరూకత లేకపోయిందా? ఈ సంసారం ఈ జగత్తుతో ఏర్పడినటువంటి సంబంధం ఉంది చూచారు. ఇది మోహగ్రస్తులైనటువంటి జీవులను పాములాగా కరుస్తోంది, ముడులు గల వస్త్రంలాగా బాధిస్తోంది, తాళ్లతో కట్టివేసినట్టుగా వేయిస్తోంది, చురకత్తిలాగా గాయపరుస్తోంది, అగ్ని వలె దహిస్తోంది, అంధకారంలాగా చూపు లేకుండా చేస్తోంది. అడుగులు వేస్తూ ఉంటే ఎదురుగా నిలబడిన నిలువు రాయిలాగా నేల కొలుస్తోంది, అనేక దోష వృత్తులను పేటరెత్తుతోంది. చెప్పడానికి నోరుకు కూడా కుదరనంత మహాంధకార కోపంలో త్రోసి వేస్తోంది. ఈ సంసారం పట్ల ఆసక్తి కలిగి వాడు అనుభవించని దుఃఖాలంటూ ఉండవు. అటువంటి దుష్ట విసూచి సంసార వ్యాధికి ఇప్పుడే ఇక్కడే సరైన చికిత్స చేసుకోవాల్సిమా. లేదా ఈ రక్తమాంస నిర్మితములైనటువంటి ఈ బంధుజనులు ఈ వీరందరూ నాకు సంబంధించిన వారు, నేను వీరికి సంబంధించిన వారిని, వీరంతా నా వారు, ఇటువంటి భ్రమపూర్వకమైన మమకారం కలగజేస్తుంది. అట్లా ప్రార్థించబోయేటువంటి నరక యాతనలకు అంతూ పొంతు ఉండదు. అజ్ఞాని యొక్క యాతనల గురించి ఏం చెప్పమంటావయ్యా? ఒక చోట రాళ్ల చేత రాళ్లు భక్షించాల్సి వస్తుంది, ఇంకో చోట కత్తి కోతలు అనుభవించాల్సి వస్తుంది, కొండ మించి దొర్లించబడాల్సి వస్తుంది, రాళ్లపై మోదించబడాల్సి వస్తుంది, నిద్ర లేకపోవటం, కొనంత భారమైనటువంటి శరీరాలు, అనేక యాతనలు అనుభవం అవటం. ఈ విధంగా అజ్ఞానం యొక్క ప్రయోజనాలు భయంకరంగా ఉంటున్నాయి స్వామి, ఉంటున్నాయి నాయనలారా. మరల గుర్తు చేస్తున్నాను, అనేక కార్యక్రమాలతోనూ చేష్టలతోనూ కూడిన ఈ సంసార యంత్రం అతి దారుణమైంది అని గుర్తించండి. ఈ విషయం మేము గమనించాం. అటువంటి ఈ సంసారం యొక్క ఈ లౌకిక వ్యవహారముల సంబంధ రూపమైనటువంటి సంసారం యొక్క గతిని గమనించకుండా, దీనికి సరియైన చికిత్స స్వీకరించకుండా మానవ జన్మను వృధా చేసుకోవటం ఉచితం కానే కాదు. అశ్రద్ధ జాడ్యత్వము బద్ధకము ఛేదించండి, ప్రయత్నశీలు రవ్వండి. శాస్త్ర విచారణ చేస్తేనే ఉత్తమమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది. శాస్త్రం అంటే ఏంటి? కొందరు మానీయులు ఈ దృశ్యము ఇంతటి పదార్థముల అనుభవం మాత్రమే జీవితం యొక్క లక్ష్యం కాదు, ఇవి గొప్ప పరమావధి కాదు అని గమనించి స్వస్వరూప విషయమై ఏమి సత్యము అని విచారణ చేసి తీవ్రమైన తపస్సుతో స్వస్వరూపం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి ఆ సత్యాన్ని తదితర జనులపై గల అవ్యాజమైన ప్రేమ కారణంగా ప్రకటన చేస్తున్నారు. అట్లా తయారైనవే ఈ శాస్త్రాలు కదా. అటువంటి శాస్త్రముల సహాయం స్వీకరిస్తూ ఉత్తమమైనటువంటి విచారణను ఆశ్రయించాలి. సత్యాసత్యాలు నిత్యానిత్యాలు గ్రహించాలి. కొందరు వివేకులు ఈ సంసార దుఃఖములను ఎట్లా జయిస్తున్నారు, వారు ఈ సంసార పీడనం ప్రాప్తిస్తున్నప్పటికీ నిరంతరం ఆనంద చిత్తులై ఎలా సంచరించగలుగుతున్నారు అనే విషయం గమనించాలి. ఏ జ్ఞాన కవచం వాళ్ళు ధరించారో దాని గురించి తెలుసుకోవాలి. ఓ రామచంద్ర, జ్ఞానులకు ఈ ప్రపంచమంతా ఒక క్రీడగా, ఆటలాగా, ఆటలోని సందర్భంగా కనిపిస్తోంది. అజ్ఞానులకు భయంకర దుఃఖ భారంగా అవుతోంది. అందుచేత విచారణ సహాయంతో విజ్ఞతను సునిశ్చితం చేసుకోవాలి. హృదయంలో మోహము, రాగము, కౌతుకము. మోహం అంటే ఏంటి? మాల్ ఇంటర్ప్రిటేషన్. రాగం అంటే అటాచ్మెంట్. కౌతుకం అంటే ఇంక్విజిటివ్నెస్. ఈ మూడు బయలువెడలు పాతుకుపోయినాయి, వాటిని బయలువెడలు కొట్టండి. హృదయాకాశంలో ఆత్మాకాశం పరిగెళ్ళేటట్టుగా చేయండి. చిత్త శుద్ధిని సంపాదించి తద్వారా ఈ జగత్ వ్యవహారం అంతా ఆనంద రూపమైనటువంటి క్రీడగా దర్శించాలి. అంతేగాని పీడగా కాదు, దుర్భరంగా కాదు. ఇదే మా ప్రయత్నం యొక్క లక్ష్యం. ఓ రామచంద్ర, భూమిపై వివేకులు అవివేకులు ఇద్దరు సంచరిస్తున్నారు. ఈ వివేకుల గురించి అవివేకుల గురించి రెండు మూడు విషయాలు ఇక్కడ చెప్తాను విను. ఏతాం దృష్టిమవస్తభ్య దుష్ట ఆత్మానం సుబుద్ధయ విచరంతీహ సంసారే మాంతో అభ్యుదితాయివ. బుద్ధిమంతులు అంటే వివేకులు జ్ఞాన దృష్టిని పొంది ఆత్మసాక్షాత్కారం చేసుకుని రాజ్యమును పొందిన రాజాధిరాజుల్లాగా ఈ సంసారంలో ప్రశాంతంగా, ఆనందంగా, ఉద్వేగరహితంగా సంచరిస్తున్నారయ్యా. దే ఆర్ ఎంజాయింగ్ ది క్రియేషన్. నశోచంతి నవాంఛంతి నయాచంతే శుభాశుభం. అటువంటి వివేకులు, మహనీయులు, ఆత్మజ్ఞులు ఉన్నారే, వాళ్ళు దేనికి శోకించటం లేదు, దేనిని కోరుకోవటం లేదు, శుభ అశుభములను అర్థించటం లేదు. శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలు మాత్రం చేస్తున్నారు. అంతవరకే ప్రశాంతంగా, ఆనందంగా, లీలగా, క్రీడగా ఈ ఈ యొక్క దృశ్య వ్యవహారాన్ని అంతా ఎంజాయ్ చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. నా సోచంతి నా వాంఛంతి నా యాచంతి శుభాశుభం సర్వమే వచ్చే కుర్వంతి. అందరిలాగానే పనులు చేస్తున్నా కూడా దీన్ని గురించి దుఃఖించట్లా, దీనిని కోరుకోవట్లా. నా కుర్వంతి ఇక కించిన ఏది చెయ్యని వారై ఉంటున్నారు. ఈ పదార్థాలు నాకు ఉండాలి, ఇవి పొందాలి, ఇవి తొలగాలి, ఇటువంటి బుద్ధిపూర్వకమైనటువంటి పట్టుదల వారిని ఏమాత్రం సమీపించడం లేదు. సర్వ సంఘటనల యొక్క పూర్వమును, పరమును, సత్యమును, అసత్యమును గ్రహించి దేనికి ఏమాత్రం ఉద్వేగ పడకుండా ఆనందపూర్వకంగా ఈ సంసారాన్ని దర్శిస్తున్నారయ్యా. అయినప్పటికీ వారు కూడా లోకధర్మాలను నిర్వర్తిస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన సాంసారిక దోషాలు వారిని స్ఫురించట్లా. బాహ్యానికి ఏది ఎప్పుడు ఎట్లా అనుకూలమో ఉచితమో అట్లాగే ఉపక ప్రవర్తిస్తూనే అంతరంగంలో మాత్రం సర్వదా ఆత్మ నిష్ఠులై ఉంటున్నారు, నిష్క్రియులై ఉంటున్నారు. ఈ జగత్తుకి, ఈ దేహానికి, ఈ జీవిత జన్మ మృత్యువులకి, జీవిత సంఘటనలకి కేవల సాక్షి అయి అతీత స్థితిలో ఆస్వాదిస్తున్నారు. అయాంతి నచాయాంతి, వాళ్ళు వస్తున్నారు, రాని వారే ఉంటున్నారు. ప్రాయాంతి నయాంతి, వెళ్తున్నారు కానీ వెళ్ళని వాళ్ళే ఉంటున్నారు. కుర్వంత్యతి నా కుర్వంతి, అన్ని నిర్వర్తిస్తూనే ఏమి చెయ్యని వారై ఉంటున్నారు. నా వదంతి వదంతి, అన్ని మాట్లాడుతూ ఏ అన్ని వాక్యాలకి ఆవల ఉంటున్నారు, మాట్లాడని వారై ఉంటున్నారు. అనగా వారి రాకపోకలు జన్మ మృత్యువులతో సహా బుద్ధిపూర్వకం కావు. అధిగతే పదే ఏకేచన సమారంభ యాశ్చ కాశ్చన దుష్టయః హేయ ఉపాదేయ తస్తాస్తాః క్షీయంతే అధిగతే పదే. ఒక పరమపదాన్ని సంపాదించుకుని సమస్త కార్యములను, సమస్త దృష్టులను, సమస్త హేయములను అంటే స్వీకరించే వాటిని, హేయము అంటే చెయ్యించటం, ఉపాధేయం అంటే స్వీకరించడం, హేయ ఉపాయాలని ఇవన్నిటికీ అతీతమైనటువంటి ఒకనొక స్థితిని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. బ్రహ్మాకార వృత్తిని ఆస్వాదిస్తున్నారు. సర్వదా అత్యంత మధురమైన ప్రశాంతమైన అతీతమైన మనోవృత్తి కలిగి ఈ ప్రపంచంలో సంచరిస్తున్నారు. శాంతరసమయమైన బ్రహ్మాకార వృత్తికి చంద్రకిరణములతో పోల్చగలిగినటువంటి శాంతతను అనుక్షణం అనుభవిస్తున్నారు. ఆత్మ యొక్క స్వభావం తెలుసుకున్న వారి మాయారూపమైనటువంటి ఈ దృశ్యము అనే ఇంద్రజాలం చేత ఆకర్షితులు కాక వికర్షితులు కాక వాటి కారణాకారణములకు అతీతులై వాసనారహితులై ఆనందిస్తున్నారు. బాహ్య చాపల్యము సృజ్య పూర్వమేవ విరాజితే. ఈ దృశ్య సంబంధాలు పెట్టుకోవడం ఎటువంటిది అంటే బాహ్య చాపల్యం, పిల్లలు ఏదో చిన్న ఆటల్లో ఇన్మర్స్ అయిపోయి వరి అయిపోతూ దుఃఖపడుతూ వారికి గోళీలు వెళ్ళిపోయే నే గోళీలు పోగొట్టుకున్నానే అన్నటువంటి బాహ్య చాపల్యం వంటిది ఈ దృశ్యాన్ని పట్ల సుఖ దుఃఖాలు అనుభవించడం. అటువంటి బాహ్య చాపల్యం నుంచి విడిపడిన వారై పూర్వమేవ విరాజితే, ఇత పూర్వమే సర్వదా సిద్ధించి ఉన్నా, అంటే ఈ జన్మ కర్మ ప్రహసనానికి ముందే ఏ స్వస్వరూప తత్వం సదా సిద్ధించి ఉన్నదో అటువంటి పరమాత్మ సుఖంలో సుఖంతో విరాజిల్లుతున్నారయ్యా. అటువంటి జీవన్ముక్తత్వము ఆత్మ యొక్క తత్వాన్ని దర్శించడం చేత మాత్రమే లభిస్తుంది, అందుకు మించి వేరే ఉపాయం లేదు. అందుచేత మానవుడు విచారణ ద్వారా బుద్ధితో యావత్ జీవితం ఆత్మ అన్వేషణ చేస్తూనే ఉండాలి, ఆత్మతత్వాన్ని ఉపాసిస్తూ ఉండాలి, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. ఇక ఈ లౌకిక పారలౌకిక కర్మలు తదితరులను దృష్టిలో పెట్టుకుని నిర్వర్తించబడును గాక, అంతేగాని మరి ఇంకెందుకు అనుకో కాదు. మరి ఆత్మానుభవం పొందేది ఎట్లా? అభ్యాసం చేత ఆత్మానుభవం ప్రాప్తిస్తుందయ్యా. స్వానుభూతేశ్చ శాస్త్రశ్చ గురుశ్చైవ ఏకవాచ్యత యస్యాభ్యాసేన తేన ఆత్మా సంతతేన అవలోక్యతే. అభ్యాసం ద్వారా అనుభవం పొందటం, ఆ అనుభవం అభ్యాస అనుభవముల యొక్క సమరసం చేత శాస్త్రాలని పరిశీలించటం, శాస్త్ర పరిశీలన అభ్యాస అనుభవాలను రంగించుకుంటూ గురువును ఆశ్రయించి గురువు యొక్క ఉపదేశాన్ని గ్రహించడం, ఆ గురువు యొక్క ఉపదేశాన్ని గ్రహించి స్వయంగా ప్రయత్నించడం, ఈ మార్గంలో ఆత్మదర్శనం ఎవరైనా పొందవచ్చయ్యా. ఓ జనులారా, శాస్త్ర అర్థములను నిరసిస్తూ మహాత్ముల యొక్క ప్రవచనాలన్నీ పరిచయం పెడుతూ మూఢత్వంతో నిష్కారణంగా మీరు అష్ట కష్టములు తెచ్చిపెట్టుకోకండి అని మా మనవి. నా వ్యాధిర్ నా విషం నా ఆపత్తధ నా అధిష్య భూతలే ఖేదాయ శరీరస్థం మోక్షం ఏకం యదానునాం. వ్యాధులు గాని ఆయా సంఘటనలు గాని ఆపదలు గాని అజ్ఞానంతో సమానమైనటువంటి కష్టాన్ని కలిగించలేవు. అన్ని కష్టాలు కన్నా భయంకరమైన కష్టం అజ్ఞానమే. కొంచెం సంస్కరించబడినటువంటి దృష్టి గల వాళ్ళు ఈ ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని యోగవాసిష్టాన్ని పఠిస్తే అజ్ఞానం తప్పకుండా తొలగుతుంది. నా వ్యాధిర్న విషం నా పత్త నాధిశ్చ భూతలే ఖేదాయ స్వశరీరస్థం మోక్షం ఏకం యథానునాం. మూర్ఖంతో కూడిన అజ్ఞానాన్ని ఆశ్రయించేవాడు వ్యాధుల వల్ల గాని మానసిక చింతలు ఆపదలు దుఃఖములు వల్ల కలిగే దుఃఖం కన్నా భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు అని మరొక్కసారి గుర్తు చేస్తుంది. అందుచేత జ్ఞానశాస్త్రం అయినటువంటి ఈ యోగవాసిష్టాన్ని పరిశీలించండి. శ్రవణ మధురంగా ఆత్మ సుఖదాయ ప్రదాతగా దీన్ని మేము తీర్చిదిద్ది మీ ముందు ఉంచుతున్నాం. శృతులలోనూ స్మృతులలోనూ కించిత్ మర్మగర్భంగా ఇండైరెక్ట్ గా చెప్పబడిన విషయమే ఈ యోగవాసిష్టంలో అనేక సుందరమైన దృష్టాంతాలతో కథనాలతో సుస్పష్టంగా ముక్కు సూటిగా చెప్పడం జరుగుతోంది. ముముక్షులు దీని ఆమూలాగ్రం పఠించి ఆ తర్వాత నా ఈ అభిప్రాయం యొక్క నిజానిజాలు తమకు తామే నిర్ణయించుకోమని విన్నవించుకుంటున్నాం. అసలు ఈ జీవుడికి దుఃఖ అనివార్యమైనటువంటి ఆపదలు తుచ్చమైన స్థితులు రావడానికి కారణం మూర్ఖత్వమే. మూఢులు అయి మూఢత్వంతో జీవితం గడపడం కంటే ఒక మూకుడు తీసుకుని అడుక్కుంటూ ఉండటం మంచిది. చీకటి నూతులోనో చెట్టు త్వరలోనో ఒక పురుగుగా ఒంటరిగా జీవితం గడపడం మంచిది, కాని మూర్ఖత్వం మాత్రం క్షేమం కాదు. ఓ జనులారా, ప్లీజ్ వేకప్, ఇందులో లేవండి. ఈ శాస్త్ర విచారణను అనుసరిస్తూ రండి. సంసార బంధమును త్రెంచివేసే కృతనిశ్చయం కలిగి ఉండండి. మా వంటి ఆప్తులు, హితులు, సద్గురువులు, శాస్త్రములు ప్రతిపాదిస్తుంది ఏమిటో చక్కగా వినండి, గ్రహించండి. మన అనేక ప్రమాణాల సహాయంతో మనలో ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ యొక్క స్వభావము, స్వరూపము ఏమిటో అది మీ ముందు ఇప్పుడు ఉంచబోతున్నాం. స్వస్వరూపము ఆత్మను గ్రహించి అందు శిస్తులై మా వంటి మహర్షుల వలె జీవన్ముక్తులై వెలుగొందండి. ఈ సంసార దుఃఖములు ఒకదానికి తర్వాత వచ్చి పోతూనే ఉంటాయి, వీటికి అంతంటూ ఉండదు. ఇందులో మిణుకు మిణుకుమంటూ కించిత్ లేచి మాత్రం సుఖాన్ని ఉంటే ఉండవచ్చు కాక. అల్పుల వలె దుఃఖంతో కూడిన ఈ సంసార సుఖముల వైపు దృష్టి మరల్చకండిగాక. వివేకి అయిన వాడు క్లేశరహితము, అద్వితీయము, అనంతము, స్వస్వరూపం మాత్రం అయినట్టు మోక్ష పదాన్ని సంపాదించే ప్రయత్నంలోనే ఉంటాడు. మనస్సు నుంచి కామము, క్రోధము మొదలైన ఇటువంటి దోషాలన్నీ తొలగించుకుంటూ ఉంటాడు. ఈ రాజ్యము, సంపద, అన్నపానాదులు ఇవి చూసుకుని సంతృప్తి పడి మాకు బాగానే డబ్బుంది కదా, మాకు బాగానే భోగాలు ఉన్నాయి కదా, మాకు బాగానే సంపదలు ఉన్నాయి కదా అని సంతృష్టితో జీవించేవారు మా దృష్టిలో గురుడి కపల వంటి వారు. అజ్ఞాని మాత్రమే ఈ యొక్క ఇంద్రియ విషయానుభవాలు గొప్పవైనట్టుగా భావిస్తున్నారు, చప్పట్లు కొట్టుకుంటున్నారు, వాటి వెంట పరుగులు తీస్తున్నారు. ఫలితంగా అనేక దుఃఖములచే, ఆపదలచే, మోహములచే అనుక్షణం పీడింపబడుతున్నారు అని మేము గుర్తు చేస్తున్నాం. అవన్నీ ప్రబల వంచకమైనవి. మిత్ర రూపంలో కనబడే శత్రువులు అని వేరే చెప్పవలసిన అవసరమేం లేదు. వాటి ఎందు ఆసక్తి కలిగి ఉండి ఉన్నట్టు జీవులు మోహం అనే చీకట్లో చిక్కుకుంటున్నారు. ఆయా ఆసక్తుల ఫలితంగా అనేక భయాలు, నరకాలు, దుఃఖాలు అనుభవిస్తున్నారు. అనంతానీహ దుఃఖాని సుఖం తృణలవోపమం, అనంత దుఃఖాలు కించిత్ సుఖం. నాథ సుఖేషు బద్ధీయా దృష్టిం దుఃఖానుబంధిషు. అందుచేత రామచంద్ర, అటువంటి విషయాల పట్ల, సంసార సుఖ విషయాల పట్ల దృష్టి విషయంలో జాగరూకుడై ఉండమని గురువులమై చెప్తున్నాం. ఈ సుఖ దుఃఖాలు పరస్పర నాశకరమైనటువంటి వెలుగు చీకట్ల వంటివి, అవి క్షణభంగురాలు కూడా. అత్యంత శ్రేయోదాయకమైనటువంటి మోక్ష మార్గాన్ని వదలి వాటిని వెంట పడటం ఎంతవరకు ఉచితం? వాస్తవానికి వివేక అయిన వారు మాత్రమే భోగమోక్షముల రెండింటిని అందుకొని సర్వులకు వందనీయుడు కాగలడు. సహజ స్వభావం, సందర్భ స్వభావం. జీవుడు మేము ప్రతిపాదించే ఆత్మశాస్త్రం చేత సహజ స్వభావం అయినటువంటి ఆత్మతత్వాన్ని గ్రహిస్తూ సందర్భ స్వభావం అయినటువంటి ఈ జగన్నాటకంలోని పాత్రలకు సాక్షి అయి ఆనందించి ఆస్వాదించగలడు. ఓ జీవుడా, నీవు భయం పొందవలసిన అవసరమే లేదయ్యా. నేను స్వల్పుడను, నేను అల్పుడను, నాకు నేను దీనుడను, అవివేకిని అని అనే భావాలను ఆశ్రయించకండి. మీ స్వరూప స్వభావాలు ఏమిటో ఈ యోగ వాసిష్టం అనే దర్పణంలో చూడండి. అయితే అప్రయత్నశీలుణ్ణి మాత్రం బ్రహ్మ రుద్రాదులు వచ్చి కూడా కాపాడలేరు. వివేకైన వాడు అప్రయత్నవంతుడై ఈ సంసార మాయలో నిద్రించడు. మోక్షం గురించి, శుద్ధముఖ స్వస్వరూపం గురించి విచారించకుండా విషయానందములు మాత్రమే లక్ష్యంగా కలిగి ఉండి రోజులు గడపడం ఎంతవరకు ఉచితం? ఈ సంసారంలో చిక్కుకుని తన విమోచనంకై ప్రయత్నించని వాడు ఒక రెల్లుగడ్డి ఇంట్లో పాన్పుపై పడుకుని ఆ రెల్లుగడ్డి ఇల్లు తగలబడుతూ ఉండగా నాకు వెచ్చగానే ఉంది కదా, హాయిగానే ఉంది కదా అని అనుకోవడంతో సమానం. ఉత్తమోత్తమైనటువంటి స్థానం జ్ఞానం వలన మాత్రమే లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా అనవచ్చు, బ్రహ్మము అనేది ఎక్కడున్నది, ఉంటే మాకు కనబడాలి కదా అంటారేమో. బ్రహ్మము అనబడేది ఉండదు, లేకుండని విచారణ చేస్తే తప్పే ఉన్నది. విచారణ అనగానే పిరికితనం ఎందుకు వస్తుంది, బద్ధకం ఎందుకు వస్తుంది? ఇప్పుడు స్వస్వరూపం గురించి నాకు తెలియని కొన్ని విషయాలు విచారణ చే కొన్ని నేను గ్రహించగలను, నాకు స్వస్థత చేకూరగలదు అని జనులు భావించదరుగాక. అటువంటి ప్రయత్నముల జ్ఞాన ప్రయత్న మార్గంలో ప్రయత్నముల చేత ఈ జీవులకు జీవులు సంసార సాగరం నుంచి తరించగలరు అని సర్వ జనుల శుభాన్ని కోలేటువంటి మేము మా అనుభవం అంతా దంగరించి ప్రకటిస్తున్నాం. ఓ సభికులారా, మోక్షము అనబడేటువంటి ఒకనొక స్థితి ఉన్నది. అది దృశ్య వ్యవహారానికి అతీతమైనది. మీ యొక్క నా యొక్క సర్వుల యొక్క స్వస్వరూపమే దాని యొక్క స్థానం. ఈ వాక్యం మేము మా అనుభవం అంతా రంగరించి చెప్తున్నాం. మీరంతా అటువంటి మోక్ష భాగులై ఆత్మానందాన్ని ఆస్వాదించాలనేది మా ఆశయం, మా ఉద్దేశం. ఈ విచారణ అంతా ప్రకటించడంలో ఉద్దేశం ప్రతి ఆ శ్రోత తన యొక్క స్వస్వరూపాన్ని ఆస్వాదించాలి అనేది. సద్గురువును సత్శాస్త్రాన్ని ఆశ్రయించడం చేత, స్వవిచారణ చేత, ఈశ్వరుని అనుగ్రహం చేత ఎవరైనా అటువంటి స్థితి పొందవచ్చు. అట్టి శుద్ధ చైతన్య స్వస్వరూపం గురించి విచారించండి, అప్పుడే మీకు స్వస్థత కలుగుతుంది. ఈ మూడు లోకాల్లో కూడా అటువంటి మోక్ష స్థితి కంటే నిరపాయమైనది మరొకటి ఏదీ లేదు. అది భ్రమ శంకారహితమైనది. అటువంటి స్థితిని గురించి, ఆ మోక్ష స్థితి గురించి ఈ గ్రంథం మీ ముందు ప్రతిపాదిస్తోంది. మీ హృదయంలో మేము మోక్షోపాయం సంపాదించుకోవాలి అనే ప్రవృత్తి కలిగిందా, ఇక మోక్షానికి ఎటువంటి ఆటంకం ఉండదు. శాస్త్రాలు సహకరిస్తాయి, గురువులు సహకరిస్తారు, సాధనలు సహకరిస్తాయి. సో సత్య దృష్టి కలిగి సత్య ఉత్తమమైన ఆశయంతో బద్ధకాన్ని ఛేదించి ప్రయత్నశీలుడవండి. నాయనలారా, ధనం గాని, బంధుమిత్రులు గాని, తీర్థయాత్రలు గాని, పుణ్యక్షేత్రాలలో నివసించడం చేత గాని, ఈ కాళ్ళు చేతులు నిర్వర్తించబడే కర్మల చేత గాని, ఈ శరీరాన్ని శ్రమింపజేయటం వల్ల గాని, ఉపవాసాదుల వల్ల గాని మోక్షము లభించేది కాదయ్యా. ఎలా లభిస్తుందంటే, స్వస్వరూపం యొక్క ఆత్మ యొక్క స్వభావ స్వరూపాల గురించి గురువులు శాస్త్రాలు చెప్పే సమాచారం శ్రద్ధగా వినటం, దట్ ఈస్ నంబర్ వన్ శ్రవణం. శ్రవణం అయిపోయిన తర్వాత ఆ ఆత్మ తత్వ శాస్త్రాన్ని హృదయస్థం చేసుకుని మరల మీకు మీరే విచారణ చేసుకోవటం, సుస్థిరం చేసుకోవటం, మననం, శ్రవణం, మననం. తర్వాత నిధిధ్యాస, మనస్సు అటు ఇటు పలు విధాలు పోకుండా నిలువరించడం. తర్వాత ఆత్మానుసంధానం, అనుసంధానం. ఈ కనబడేదంతా నా ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపమే కదా అనే అనుభూతిని నిర్దిష్టం చేసుకోవటం, సుస్పష్టం చేసుకోవటం, అనుక్షణికంగా అనుభూతం చేసుకోవటం, ఇది ఆశయం. ఈ ఆత్మ విషయమై ఈ నాలుగు పురుష ప్రయత్నాల చేత మనస్సు జయించబడుతోంది. మనస్సు బ్రహ్మరసము సర్వసమత్వం నింపబడగా అప్పుడు ఈ మనస్సు యొక్క భోక్తులైన మీరు ఆనంద భావనను ఆస్వాదిస్తారు. అట్టి స్థితియే ప్రతి జీవుని యొక్క వాస్తవమైన పరమ లక్ష్యం. ఈ జీవుడు తనకు తెలిసినా తెలియకపోయినా అతని యొక్క ఆశయం తన యొక్క ఉత్కృష్టమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించి సర్వము ఆత్మతత్వంగా ఆత్మ స్వకీయ ఆత్మ ప్రత్యక్ష ప్రదర్శనగా ఆస్వాదించడమే అని మేము గమనించాం. అయితే మాయా ఆవరణ చేత ఆ జీవుడు తన యొక్క ఆశయాన్ని లక్ష్యాన్ని కించి ఏమరుస్తున్నాడు. క్లూలమైన మేము వారి దుఃఖాలను చూసి వారికి గుర్తు చేస్తున్నాం. ఏదో ఆ మాయలో మాయ చేత ఈ ప్రపంచంలో దృశ్య ప్రపంచంలో వస్తుజాలమే సముపార్జించడమే మా ఆశయము, దాని చేతనే ఆనందించగలం అని సందర్భంలో ఇరుక్కుని లక్ష్యాలను కలిగి ఉంటున్నారు. మేము అది గమనించి అతని వస్తు విషయాలు పొందినా పొందకపోయినా అతను దుఃఖం తొలగట్లేదు అని గుర్తించిన వారమై వారికి ఆత్మశాస్త్రాన్ని ప్రతిపాదించి ఆత్మ స్థితి యొక్క సమాచారాన్ని అందిస్తున్నామయ్యా. ఇది మా ప్రయత్నం యొక్క అంతర్లీన గానం. ఈ విధంగా జీవులు ఆత్మజ్ఞానాన్ని సంసిద్ధపడాలి అనుక్షణికంగా ఎంతో శ్రద్ధతో అని చెప్తూ మరలా ముందు ముందు పాక్షాంశాలు కొనసాగించబోతున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిన్మహీషా గో బ్రాహ్మణేభ్య సుఖినో భవంతు లోకాం సమస్తాం శుభమస్తు నిత్యం రామచంద్ర పాదారవిందార్పణమస్తు లోక కళ్యాణమస్తు. ఓం జౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి వనస్పతయ శాంతి ఓషధయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మా శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ వృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.